ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 18 ఇందులో 59వ శ్లోకం గురించి చర్చ చేద్దాం. ఈ అధ్యాయం పేరు మోక్షయోగము. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. మొదటి తాత్పర్యము, ఒకవేళ నీవు నా నిర్దేశమును పాటించక అహంకారంతో యుద్ధము చేయుటకు నిరాకరించినచో నీ నిర్ణయము వ్యర్థమైనది అగును. నీ స్వభావమును అనుసరించి నీ యుద్ధమునందు నియుక్తుడు కావలసి ఉన్నది. భాష్యం, అర్జునుడు క్షత్రియ స్వభావముతో జన్మించిన యుద్ధవీరుడు. అందుచే యుద్ధము చేయుట అతని సహజ ధర్మము. కాని అహంకారము చే తన గురువును, తాతను, మిత్రులను చంపుటచే తాను పాపఫలములను అనుభవించునని భయపడుచుండెను. నిజమునకు అతడు తాను చేయు పని యొక్క మంచి చెడ్డల ఫలితాలను తానే నిర్దేశించుచున్నట్లు, తన పనులకన్నింటికి తానే సర్వాధికారి అయినట్లు తలంచుచున్నాడు. తనను యుద్ధము చేయమని బోధించుచు దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు అచ్చటనే ప్రత్యక్షమై ఉండనని అతడు విస్మరించెను. బద్ధజీవి యొక్క విస్మరణశీలమట్లే ఉండును. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవదేవుడే నిర్దేశించుచుండును. జీవిత సంపూర్ణత్వం పొందుటకై మానవుడు కృష్ణ చైతన్యముతో ఉన్నట్లు పనిచేసి తీరవలను. పరమపురుషుని వలె ఎవరును తమ విధిని నిర్ణయింపజాలరు. అందుచే ఆ దేవదేవుని నుండి నిర్దేశము గ్రహించి అట్లు చేయటే ఉత్తమమైన పద్ధతి. దేవదేవుని యొక్క కాని అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని యొక్క కాని ఆజ్ఞ ఎవరును ఉపేక్ష చేయరాదు. దేవదేవుని యొక్క ఆజ్ఞను నిర్వహించుటకు ఎల్లరూ జంకు లేకుండా పనిచేయవలను. అది వారిని అన్ని పరిస్థితుల యందు సురక్షితముగా ఉంచగలదు.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మయ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసతి గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం అంగుం లంగాయతే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం.
యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఒకవేళ నీవు నా నిర్దేశమును పాటించక అహంకారంతో యుద్ధము చేయుటకు నిరాకరించినచో నీ నిర్ణయం వ్యర్థమైనదగును. నీ స్వభావం అనుసరించి నీవు యుద్ధము వలనందు నియుక్తుడవు కావలసి ఉన్నది. ఇంకా భగవద్గీత చివరి కొన్ని శ్లోకాలు ఇవి. చరమాంకానికి వచ్చేసింది భగవద్గీత. చరమాంకానికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి అర్జునుడు. యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా అనేటువంటిది నిర్ణయించుకోవాలి. యుద్ధం ఆరంభానికి ముందు ఆయన విల్లు బాణాలని పక్కన పెట్టేసి నేను యుద్ధం చేయను అని చెప్పేసి గట్టిగా అనుకున్నాడు. సో అందువలన భగవంతుడు ఆయనకి భగవద్గీతని చెప్పవలసి వచ్చింది. ఆయన ద్వారా మనందరికీ కూడాను భగవంతుడు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా వినే అవకాశం మనందరికీ కూడా లభించింది. కాబట్టి ఈ చరమాంకంలో అర్జునుడికి కృష్ణుడు అడుగుతున్నాడనమాట, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు డిసైడ్ చేసుకో. ఏమిటి, యుద్ధం చేయాలా లేదా యుద్ధం చేయకూడదా, రెండిట్లో ఏదో ఒకటి తెలుసు డిసైడ్ చేసుకో. యుద్ధం చేయాలి అంటే ఏ భావనతో చేయాలి? యుద్ధం చేయాలి అని అంటే నువ్వేదో సంపదని పొందాలనో లేకపోతే రాజ్యాన్ని అనుభవించాలనో యుద్ధం చేయొద్దు. యుద్ధం ఎలా చేయాలి, ఏ భావనతో చేయాలి? దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అయినటువంటి నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేయకూడదు అనుకుంటావు, నువ్వు ఎలా నిర్ణయం తీసుకున్నట్లు అహంకారంతో నిర్ణయం తీసుకున్నట్టు. ఇక్కడ అంటుంది అదే అహంకారంతో నిర్ణయం తీసుకున్నట్లయితే నువ్వు ఏమవుతావు, అహంకారంతో నిర్ణయం తీసుకొని ఒకవేళ యుద్ధం చేయడానికి నిరాకరించితే నీ యొక్క పని అంతా కూడా వ్యర్థమైపోతుంది, నువ్వేం చేసినా దానికి ఫలితం అనేటువంటిది ఉండదు. సో కాబట్టి ఏం చేయమంటున్నాడు కృష్ణుడు, యుద్ధానికి నియుక్తుడవు కమ్ము అని చెప్పేసి అంటున్నాడు. ఇది అర్జునుడి పరిస్థితే కాదు, మనందరి పరిస్థితి కూడాను. మనందరం కూడాను పనులు చేస్తున్నాం, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాం. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎన్నో నిర్ణయాలు మనం తీసుకోవాలి, ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి, వందల కొలది నిర్ణయాలు తీసుకోవాలి. అవి చిన్న నిర్ణయాల నుంచి పెద్ద నిర్ణయాల వరకు అవ్వచ్చు. చిన్న నిర్ణయాలైనటువంటి ఏ టూత్ పేస్ట్ వాడాలి అన్న దగ్గర నుంచి, పెద్ద నిర్ణయాలైనటువంటి ఏ జాబ్లో చేరాలి, ఎవరిని పెళ్ళాడాలి, లేకపోతే ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయి పెద్ద నిర్ణయాల వరకు, అన్ని నిర్ణయాలని మనం రోజు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి దాకా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనేక సందర్భాల్లో మనకి ఏది చేయాలి అనేటువంటిది కరెక్ట్గా తెలియకపోదు, కొన్నిసార్లు సందిగ్ధాలు వస్తాయి, కొన్నిసార్లు కాదు చాలాసార్లు 99.99% సందిగ్ధంలోనే ఉంటాం ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే మనకి ఏది చేయాలో కరెక్ట్గా తెలియలేదు అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమిటి అని అంటే మన మైండ్లో ఏదో కలత ఉంది అని తెలుసుకోవచ్చు అనమాట. మైండ్లో కలత ఉంటేనే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి అనుమానం వస్తుందన్నమాట. అయితే ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అదే. అర్జునుడు తన బంధువులందరినీ కూడా చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, ఈ విధవ రాజ్యం కోసం బంధువులందరినీ కూడా చంపాలా, దీనికంటే అడుక్కోవడమే నయమే, నేను అడవులకు పోయి భిక్షాటన చేయడానికైనా నేను సిద్ధం గాని ఈ యొక్క బంధువుల్ని చంపి ఆ రక్తపు కూడు నేను భక్షించను అని చెప్పి అనుకుంటున్నాడు. అంటే సందిగ్ధావస్థలో పడ్డాడు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు 2వ అధ్యాయంలో రాస్తారన్నమాట, ఈ ప్రపంచం అంతా కూడా సందిగ్ధమయము, సందిగ్ధం లేనిదే ఈ ప్రపంచం లేదు, ఈ ప్రపంచంలో ప్రతి పనిలో కూడా సందిగ్ధం అనేటువంటిది ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. 2 రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకటి మన మనస్సుకు తోచింది చేయవచ్చు, అది ఒక రకమైనటువంటి నిర్ణయం. 2వ నిర్ణయం ఎవరైతే మనకంటే ఉన్నత స్థితిలో ఉంటారో, ఆధ్యాత్మికంగా నేను చెప్తుంది, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిలో ఉండేటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకోవడం. ఈ రెండిట్లో ఏది తీసుకుంటే మనకి శ్రేయస్కరమో మనం తెలుసుకోవాలి. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నీ మనసుకు నచ్చింది కనుక నువ్వు చేస్తే అది అహంకారం అవుతుంది. అలా కాకుండా ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పినట్టు, శాస్త్రాలు చెప్పినట్టు, సాధువులు చెప్పినట్టు కనుక చేసావో నీకు రక్షణ లభిస్తుంది. ఏది కావాలో నువ్వు కోరుకో, నీకు రక్షణ కావాలో లేకపోతే నిష్ఫలితమైనటువంటి కర్మ చేయాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇందాక అనుకున్నట్టుగా మనందరం కూడాను రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలన్నీ కూడాను చాలా మటుకు ఎలా తీసుకుంటామంటే మన మనస్సుకి నచ్చినటువంటి నిర్ణయాలు మనం తీసేసుకుంటాం. మన జీవితంలో నిర్ణయాలని నియంత్రించేటువంటిది ఏది, మన మనస్సు. కాబట్టి దానికి ఫలితంగా ఏమవుతుంది అనంటే మనం ఎప్పుడు కూడాను ఆనందంగా హాయిగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనస్సు చంచలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది కాదు, చంచలమైనటువంటిది. చంచలమైనటువంటి మనస్సుకి ఎలా అనిపిస్తుందంటే ఒకసారి మనం తీసుకున్న నిర్ణయం మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ అదే నెక్స్ట్ మూమెంట్లో మరొక క్షణం కాగానే మనకేమనిపిస్తుంది, ఇది నిజంగా నేను మంచి నిర్ణయం తీసుకున్నానా అనిపిస్తుంది. అవునా కదా, ఎంతమందికి అలా అనిపించింది చేతులతో? మిగిలిన వాళ్ళకి అనిపించలేదా? మిగిలిన వాళ్ళకి అనిపించలేదు, లేకపోతే చేయత్రానికి బద్ధకమా? అందరికీ అనిపించుండాలి, 100కి 100 రూపాయలు అందరికీ అనిపించుండాలి, లేకపోతే నిద్రపోయినా ఉండాలి మిగిలిన వాళ్ళు. కొద్దిగా నిద్ర లేపడానికి చేయత్తమనేది అందుకే. కాబట్టి మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు అరే మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఒక మూమెంట్కే ఏమనిపిస్తుంది, చెడ్డ నిర్ణయం తీసుకున్నానేమో. బిజినెస్లో లాభం వచ్చిందని అంటే మంచి నిర్ణయం తీసుకుంటాం అనిపిస్తుంది, కొద్దిగా నష్టం వస్తే అరేరే ఈ బిజినెస్ ఎందుకు చేపట్టానా అనిపిస్తుంది. మొబైల్ ఫోన్ కొనుక్కున్నాం, ఈ మొబైల్ ఫోన్ కొనాలా ఆ మొబైల్ ఫోన్ కొనాలా? కంపేర్, నెట్లోకి వెళ్తే చాలు కంపారిజన్. సో ఈ రకంగా ఎప్పుడూ కూడాను సందిగ్ధం. సదా సముద్విగ్న మనాహ, మనస్సు ఎప్పుడు కూడా సందిగ్ధావస్థలోనే ఉంటుంది అన్నమాట. కారణం మనం ఎవరి యొక్క ఆశ్రయాన్ని పొందలేదు, భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందలేదు కాబట్టి ఆ మనస్సు ఎప్పుడు కూడాను సందిగ్ధావస్థలోనే ఉంటుంది. ఏ మనస్సు అయితే భగవంతుడి యొక్క చరణారవిందాల్ని ఎప్పుడు కూడా స్పృశిస్తుందో వారికి సందిగ్ధం అనేటువంటిది లేదు. వారికి ఏం చేయాలో చాలా డీటెయిల్స్ సహా తెలుసు వారికి. ఉదాహరణకి మీరు ప్రభుపాదుల వారిని తీసుకున్నారనుకోండి, ప్రభుపాదుల వారికి డౌట్ లేదనమాట. ఏమని డౌట్ లేదు, 1935 ఆయన వారి గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని మొదటిసారి మీట్ అయ్యారు. ఇలా మొదటిసారి మీట్ అయిన వెంటనే ఇలా ప్రవచనం జరుగుతుంది, ఆయన మెట్లెక్కి వస్తున్నారంట. మెట్లెక్కి వస్తూ ఉంటే ప్రభుపాదులు వారిని చూసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మొట్టమొదటి చూడగానే ఆయన అనేది ఏమిటి, నీలాంటి వాళ్ళందరూ ఇంగ్లీష్ చదువుకునేటువంటి నీలాంటి యువకులందరూ కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్లి కృష్ణ చైతన్యాన్ని చెప్పాలి అని చెప్పేస్తున్నారు. ఆ క్షణంలోనే ప్రభుపాదులు వారికి ఏమాత్రం కూడా వారికి డౌట్ లేదు, సందిగ్ధం లేదు. వీరు ఇంత గొప్పవారు, వీరు ఈ మాట అన్నారు కాబట్టి ఇది జరిగి తీరుతుంది. అప్పటి నుంచి ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, అప్పటికి ఆయన 25 సుమారు ఆయనకి. కానీ అమెరికాకు వెళ్ళింది మాత్రం 70 ఇప్పుడు. మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాపు? 45 గ్యాపు. 45 ఒక్కరోజు కూడా ఆయన ఏమనుకోలేదు అని అంటే, నా గురువుగారు చెప్పింది సాధ్యం కాదు అనుకోలేదు. మనం నిన్న చెప్పింది ఒక గంట ట్రై చేస్తాం, గంట కూడా పూర్తిగా మనసు పెట్టకుండా ట్రై చేస్తాం, రిజల్ట్ రాకపోతే ఏమనుకుంటాం, ఇది చేయడానికి నా చేత కాదనో లేకపోతే ఇది జరగదనో మనం పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం. దాన్ని బట్టే మన మనస్సులో ఉండేటువంటి ఎంత సందిగ్ధం ఉందో తెలిసిపోతుంది. కానీ ప్రభుపాదుల వారికి ఒక్కరోజు కూడా ఆయన ఏమనుకోలేదంట, నా గురుగారు చెప్పింది సాధ్యం కాదు అనుకోలేదంట. చివరికి 70 వరకు చేయలేకపోయినా కూడా ఆయనకి ఏమాత్రం అనుమానం లేదు. 70 ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎన్నో ఆటంకాలు. చివరికి ఒక ఆమెకి వీసా కూడా ఇచ్చిందనమాట. దానికి కూడా బోల్డ్ అనే ఆటంకాలు. ఆమె చాలా గట్టిదాయంట, సుమతి మొరార్జీ అని. ఆమెకు పెద్ద కంపెనీ ఉంది, షిప్పింగ్ కంపెనీ ఒకటి ఉంది. ప్రభుపాదులు వారికి ఎవరు ఎయిర్ టికెట్ ఇవ్వలే. ఈరోజు ఎవరైనా అమెరికాకి వెళ్లాలనుకుంటే కౌన్సులేట్కి వెళ్లి చిన్న వీసా సంపాదించి అంత డబ్బు మయం, వీసా తీసుకుని సఖాన్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాం. కానీ అప్పుడు 1965 ప్రభుపాదులు వారికి ఎయిర్ టికెట్ ఎవరు కొనివ్వలే. చివరికి ప్యాసింజర్ షిప్ లో కూడా ఆయనకి టికెట్ దొరకలే. ఎలాంటి షిప్ లో దొరికింది టికెట్ అని అంటే కార్గో షిప్, అంటే గూడ్స్ రైల్లో ఆయన ఒక్కడు ప్రయాణికుడు అనమాట. గూడ్స్ రైల్లో మనం ఒక్కరం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం చేయడానికి, గూడ్స్ ట్రైన్లో ప్రయాణం చేయడానికి తేడా ఎంత ఉందో ఆలోచించండి. ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళింది ఎలా వెళ్లారు, గూడ్స్ షిప్ లో వెళ్లారు ఒకే ఒక్కరు. మిగిలిన వాళ్ళందరూ ఆ సిబ్బంది, ఆ వార్డ్ని నడిపించేటువంటి సిబ్బంది, కెప్టెన్, కెప్టెన్ వైఫ్, వీళ్లు వాళ్లు వాళ్ళందరూ ఉన్నారు. కానీ ప్యాసింజర్ మాత్రం ఒక్కరే ఆ షిప్ కి, ప్రభుపాదుల వారు. మధ్యలో 2 గుండెపోటు వచ్చింది ఆయనకి. సీ సిక్నెస్ అని అంటారు, మీకు బహుశా తెలిసే ఉంటుంది. సీలోకి వెళ్తే అక్కడ వాతావరణం మారిపోతూ ఉంటుంది. అందులోకి ఆయన 70 ముసలాయన, ఆయనకి సిక్నెస్ వచ్చింది. తలనొప్పి, విపరీతమైనటువంటి వాంతులు అవుతూ ఉన్నాయి, విరోచనాలు అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గలే. అప్పటికి కూడా ఆయనకేమనిపించలేదు, నా గురువు గారు తప్పుడుగా నాకు ఇచ్చినట్టున్నారు ఈ ఆర్డర్ అని అనిపించలే ఆయనకి. అప్పటికి కూడా ఆయన ఏమనుకున్నారు, నా గురువు గారు చెప్పారు కాబట్టి ఇది సాధ్యం. పోనీ అమెరికాకు వెళ్ళాక ఆయనకేమైనా పోనీ అందరూ రెడ్ కార్పెట్ పంపించారా? అది లే. ఆ షిప్ నుంచి కిందకి దిగ్గానే ప్రభుపాదుల వారు తన డైరీలో రాస్తున్నారనమాట. ఏమని, నేను షిప్ నుంచి కిందకి దిగాను గాని కుడివైపు వెళ్లాలా ఎడంవైపు వెళ్లాలో నాకు తెలియదు. అంత కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త డబ్బు లేదు. మనకంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఎవరో టాటా చెప్పేవాళ్ళు ఉంటారు, ఆయనకి ఎవరు లేరు అక్కడ. అయినప్పటికీ ఆయనకు సందిగ్ధం లేదు. ఏమని, పాశ్చాత్య దేశాలలో కృష్ణ చైతన్యం ప్రచారం అవుతుంది అనేటువంటిది ఆయనకి సందిగ్ధం లేదు. ఎందుకు లేదంట, శ్రీ చైతన్య మహాప్రభువు 500 సంవత్సరాల క్రితం ఆయన ముందే ఆయన చెప్పేశారు. ఏమని? పృథివీ ఆచే నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోయ్ మోరణాం. ఈ పృథివీలో ఎన్ని నగరాలు గ్రామాలు ఉన్నాయో ప్రతి నగరం గ్రామంలో కూడాను నా యొక్క నామం ప్రచారంలోకి వస్తుంది అని 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ముందే గమనించారు, ముందే అది చెప్పారన్నమాట. కాబట్టి ఆయనకి అంత నమ్మకం అన్నమాట, కృష్ణుడి మీద కృష్ణ భక్తుల మీద అంత నమ్మకం. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడాను ఆయనకి ఏ రకమైనటువంటి సందిగ్ధ అనేటువంటిది లేదనమాట ఆయనకి. ప్రభుపాదుల వారికి అమెరికాకు వెళ్ళాక కూడాను ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, అందరూ తప్పతాగి ఆయనకి చికాకులు సృష్టించేటువంటి వాళ్లే గాని ఆయనకి హెల్ప్ చేద్దామని ఎవరు కూడా ముందుకు రాలే. కొన్ని నెలలు చాలా చాలా గడ్డుగా గడిచినాయి, ఎంతో దీనావస్థలో ఆయన కొన్ని నెలలు గడిపారు. చివరికి అక్కడ ఎలాంటి పరిస్థితి అని అంటే, పాస్ పోయాలి అని అంటే మనం ఎక్కడైతే రోడ్లందరికీ మనమే, అక్కడ ఎవరైనా సరే బయటకు వచ్చి పాస్ పోస్తే వెంటనే వాళ్ళకి జైల్లో పెట్టేస్తారు అమెరికాలో. ఇక్కడంటే ఎవడు అడగడు, ఎక్కడికైనా ఎవరైనా టెంపుల్ ముందే పాస్ పోసేస్తూ ఉంటారు. కొందరు మహానుభావులు కొందరు ఉంటారు ఇక్కడ, దేవుణ్ణి ఎదురుపెట్టి మరీ పోస్తుంటాడు, ఎలా పోస్తాడో నాకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితి ఏర్పడింది శ్రీల ప్రభుపాదుల వారికి. పాస్ పోయడానికి కూడాను ఆయన 10 అంతస్తులు ఎక్కి దిగవలసి వచ్చింది ఆయనకి. ఎక్కడో ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి 5-10 అంతస్తులు ఎక్కి పాస్ పోసి కిందకి దిగాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఏర్పడింది శ్రీల ప్రభుపాదుల వారికి. ఎందుకంటే ఆయనకు అంత కొత్త, ఎవరు కూడాను హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ ఆయన మనసులో ఎక్కడ కూడా సంకోచం లేదు. ఏమని? ఇది ప్రచారం నిజంగా అవుతుందా అవ్వదా, అవుతుందా అవ్వదా అని. అయితే ఇక్కడ మనం ఇదంతా ప్రభుపాదుల వారి ఉదాహరణ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎందుకు ఆయనకు అంత నమ్మకం ఎందుకునంటే, ఆయన మనస్సు పూర్తిగా ఎవరి మీద కేంద్రీకరించారు? కృష్ణుని మీద కేంద్రీకరించారు. ఎవరైతే భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచుతారో వారికి దేని మీద కూడాను సందిగ్ధం అనేటువంటిది ఉండదు, అపనమ్మకం అనేటువంటిది ఏమిటి ఉండదన్నమాట వారికి. భగవంతుడు ఇది కోరుకున్నాడు కాబట్టి ఇది జరిగి తీరుతుంది. మరి మనకి ఆ సందిగ్ధావస్థ వస్తుంది ఎందుకు అనంటే, మనకి ఎవరి మీద నమ్మకం లేదు, భగవంతుని మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనకి సందిగ్ధమే, ప్రతి దాంట్లో కూడా సందిగ్ధమే. అన్నంలో పప్పు వేసుకోవాలా చారు వేసుకోవాలా, అది సందిగ్ధమే, అవునా కదా? కొన్నిసార్లు అలా అనిపిస్తుందా లేదా? 10 రకాల వంటకాలు ఉంటే ఏం తినాలని హాఫ్ అన్ అవర్ దాంట్లోనే గడిపేస్తాం మనం, ఏం తినాలని. ఏదో ఒకటి భగవంతుని ప్రసాదం అన్ని కూడా తినేసి బయటకు వెళ్ళిపోదామని కాకుండా ఏ తినాలని గంటలు గడిపేస్తూ ఉంటాం. సదా సముద్విగ్న మనః, ఎప్పుడు కూడా సందిగ్ధం. సో కాబట్టి ఇక్కడ కృష్ణే ఉంటున్నాడు, అర్జునుడు కూడా అలాంటి సందిగ్ధావస్థలోనే పడ్డాడు. యుద్ధం చేయాలా చేయకూడదా, యుద్ధం చేస్తే ఏమవుతుంది, యుద్ధం చేయకపోతే ఏమవుతుంది, రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నాడు అనమాట అర్జునుడు. కాబట్టి ఈ సందిగ్ధావస్థ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మొట్టమొదట మనందరం కూడా చాలా తీవ్రంగా గుర్తించాలి, ఈ సందిగ్ధావస్థ వల్లే నాకు ఎంతో దుఃఖం కలుగుతూ ఉంది అని గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాలనేటువంటి భావన మనకి కలగదు. ఎవరైతే తాను సందిగ్ధంలో ఉన్నానని గుర్తించుకోరో వాళ్ళు అహంకారంతో ఉన్నట్టు లెక్క. నేను సందిగ్ధం, నువ్వు సందిగ్ధంలో ఉన్నావా లేదా అనంటే సందిగ్ధంలో లేనండి అన్నాడు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు అలా అనగలుగుతారు. ఎవరు? నేను సందిగ్ధంలో లేనని ఎవరు అనగలుగుతారు? 2 రకాల వ్యక్తులు అనగలుగుతారు. ఒకరు భగవంతుని పూర్తిగా ఆశ్రయించిన వాడైనా అయి ఉండాలి, 2వ రకం మహామూర్ఖుడైనా అయి ఉండాలి. మనం జనరల్ గా మొదటి కేటగిరీ కింద రాం, జనరల్ గా 2వ కేటగిరీ కిందే వస్తాం మనం. ఇక్కడ నేను భగవంతుని మీద 100 రూపాయలు నమ్మకం కలిగినటువంటి వాడిని అని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. హరే కృష్ణ. అలాంటప్పుడు మీరు ఎవరైతే చేతులెత్తారో వాళ్ళు జీవితంలో సందిగ్ధం లేకుండా గడపగలగాలి. జీవితంలో సందిగ్ధం, ఏమాత్రం సందిగ్ధం లేకుండా గడపగలగాలి. సందిగ్ధం లేకుండా గడపగలగడం అంటే ఎవరి మీద ఇంకా ఆధారపడాల్సిన అవసరం లేదు, అన్ని డిసిషన్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోవచ్చు, అంత నమ్మకం ఉంటే. తర్వాత అలాంటి డెసిషన్లు తీసుకున్న తర్వాత దాని రిజల్ట్ గుడ్ వచ్చినా బ్యాడ్ వచ్చినా ఏడకూడదు వేరే వాళ్ళ మీద. అది మోస్ట్ ఇంపార్టెంట్. చేతులు మనం ఎత్తేస్తాం, చేతులు ఎత్తేసిన తర్వాత పని చేసిన తర్వాత అది కనుక చెడు వచ్చింది అనుకో, అప్పుడు వేరే వాడి మీద ఏడుస్తాం మనం. దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది ఏమిటి అని, మనం సందిగ్ధంలో ఉన్నాము అని. మనం సందిగ్ధంలో ఉన్నాం దాన్ని బట్టి తెలిసిపోతుంది. సందిగ్ధంలో లేనటువంటి వాడు ఎవడు అని అంటే, పూర్తిగా భగవంతుడి మీద ఆశ్రయాన్ని పొందినటువంటి వాడు. భగవంతుడి మీద పూర్తిగా ఆశ్రయాన్ని పొందినటువంటి వాడు చెడు వచ్చినా మంచి వచ్చినా అంతా కూడా ఆయనకి అర్పించేస్తాడు. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ ముని రుచ్యతే. దుఃఖానికి చలించిపోడు, సుఖం వచ్చిందని ఉప్పొంగిపోడు, అలాంటి వాడనమాట. కాబట్టి జనరల్ గా చేతులు ఎత్తారు కానీ కొంతమంది వాళ్ళకి నిజంగా ప్రశ్న అర్థమయ్యంటే చేతులు ఎత్తుండేవారు కాదు. అంత ధైర్యం ఎవరికి లేదు. ఒకవేళ మనకు ఆ ధైర్యం ఉన్నా అది మేకపోత గాంభీర్యం అంటారు, తెలుసా మీకు మేకపోత గాంభీర్యం? మేకపోత గాంభీర్యం అని విన్నారు ఎవరైనా? తెలుగులో మేకపోత గాంభీర్యం అని అంటూ ఉంటారు. మేకపోత గాంభీర్యం అంటే మనసులో మాత్రం లబలబం అంటూ ఉంటుంది, బయట మాత్రం మేమే అని అంటూ ఉంటుంది. అది మనం చెప్పేస్తూ ఉంటాం కానీ ఏమని నాకు పూర్తిగా భగవంతుడి మీద నమ్మకం ఉందని కానీ నిజంగా గనక మనకి చెడు గనక జరిగిందనుకో అప్పుడు ఏడ్చేస్తాం అనమాట. నిజంగా నీకు నమ్మకం ఉందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? నీకు కష్టకాలం వచ్చింది అనుకో అప్పుడు తెలుస్తుంది నమ్మకం ఉందా లేదా అని. కష్టకాలాన్ని కూడా భగవత్ ప్రసాదంగా కనుక మనం స్వీకరించగలిగితే నీకు భగవంతుడి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నట్టు లెక్క. జనరల్ గా ఏమవుతుంది అని అంటే, మంచి కాలంలో మనం ఏమనుకుంటాం, అంతా బాగుంది భగవంతుడు భగవంతుడు అంటాం. చెడ్డకాలం వచ్చిందంటే భగవత్ ప్రసాదంగా స్వీకరించం మనం. దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని అంటాడు. దేవుడికి వేరే పని ఏది లేనట్టు నీకే కష్టాలు పెట్టాల్సిన అంటామా లేదా? ఎన్నిసార్లు అనుకున్నామండి చెప్పండి? అందరం కూడా ఒప్పుకుంటాం దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని అనుకుంటాం. ఏదో మనం ప్రపంచంలోకెల్లా అత్యంత పవిత్రమైనట్టు, మనం చెడ్డ పని ఒకటి కూడా చేయనట్టు. దేవుడికి వేరే పని లేదండి మనకు కష్టాలు పెట్టడం తప్పితే. దేవుడికి పని ఏమిటి అని అంటే, మనల్ని ఎంత తొందరగా మనల్ని ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి తీసుకుపోదామని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తుంటే మనం ఇంకా టైం ఉంది తర్వాత రా అంటున్నాం మనం భగవంతుని. ఒక ఆయన బెల్ ఒకటి కొట్టుకున్నాడంట, రోజు 5:30 పూజ చేస్తూ ఉంటాడంట. పొద్దునే లేచి స్నానం ఆచరించి బెల్ ఒకటి పట్టుకొని కృష్ణ కృష్ణ అంటూ ఉంటాడంట, పూజ చేస్తున్నాడంట. అయితే ఒకరోజు దేవుడు ఆయనకి టెస్ట్ చేయడానికి వచ్చాడంట, నిజంగా కృష్ణ కృష్ణ అంటున్నాడా ఉత్తుత్తునే అంటున్నాడని. వాడు బెల్ రింగ్ చేస్తూ ఏమన్నాడంట, దేవుడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావయ్యా అని అన్నాడంట. సో ఆ దేవుడు నిజంగా ప్రత్యక్షం ఆయన ఎదురుగా వచ్చి అడిగాడంట, నేను ఇప్పుడు రెడీ అయ్యా, నేను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమా నువ్వు అని అంటే, లేదు లేదు మా పిల్లవాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి పెళ్లి అయిన తర్వాత అప్పుడు నువ్వు తప్పనిసరిగా నువ్వురా నేను నీతో పాటు రావడానికి సిద్ధమని అన్నాడు. సో దేవుడు వేచి చూశాడంట, ఆయన కొడుకు పెళ్ళైనంత వరకు వేచి చూశాడంట. పెళ్ళి అయిపోయిన వెంటనే మళ్ళీ రోజు భజన గంట మోగుతానే ఉంది, దేవుడా ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అని అన్నాడంట. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీ కొడుకు పెళ్ళైంది కదా ఇంతకు ముందు చెప్పావు నువ్వు, దాని తర్వాత రమ్మన్నావు మరి నేను వచ్చాను ఇప్పుడు సిద్ధమా అని అంటే, ఈడేమన్నాడంట, పెళ్లి మొన్న మొన్న అయిందండి, కాస్త మనవుల్ని చూసుకునివ్వండి అయ్యా అని అన్నాడంట. మనవుడు కూడా పుట్టాడు. మానవుడు పుట్టిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చాడంట, దేవుడా ఎప్పుడు తీసుకెళ్ళిపోతావా అని అంటే, మానవుడు కూడా పుట్టాడు కదా మరి ఇంకంత చూసావు కదా, వాడి కొద్ది చదువు సంస్కారం నేర్పించనివ్వండి అయ్యా కొద్దిగా, తర్వాత మళ్ళీ వచ్చేస్తాను అని అన్నాడు. ఈ రకంగా ఎన్నిసార్లు దేవుడా ఎప్పుడు తీసుకెళ్ళిపోతావా అని అంటూనే ఉన్నాడు, కానీ ఒకరోజు కూడా వాడు నిజంగా వెళ్ళడానికి సిద్ధంగా లేదు. మనందరి పరిస్థితి కూడా అలాంటిదే అనమాట. మనం కోరుకుంటాం దేవుణ్ణి ఏమని ఎప్పుడు తీసుకెళ్లిపోతావు, కానీ మనకి అటాచ్మెంట్స్ ఈ ప్రపంచం మీద బోల్డన్నీ, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ధనం మీద, ఆస్తి మీద ఎంతో ఆపేక్ష. ఎవరైతే ఈ ప్రపంచం మీద అంత ఆపేక్ష పడుతూ ఉంటారో వాళ్ళు భగవంత ధామాన్ని ఎవరు చేరలేరనమాట. కాబట్టి ఆపేక్ష ఎవరి మీద పెంచుకోవాలి? భగవంతుని మీద పెంచుకోవాలి. భగవంతుని పూర్తిగా ఆశ్రయించినటువంటి భక్తుల మీద పెంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ ఆపేక్షని వారి మీద పెంచుకుంటామో అప్పుడు ఈ బిజినెస్ పోస్ట్ పోనింగ్ బిజినెస్ అనేటువంటిది ఉండదు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి కృష్ణుడు ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనటువంటి సూచన మనందరికీ సూచిస్తున్నాడు. ఏమిటంట సూచన? ఎప్పుడైనా సరే నీకు సందిగ్ధత వచ్చింది అంటే నువ్వు ఏం చేయాలి? ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వారి దగ్గర నుంచి సూచన తీసుకోవాలి. అయ్యా, నేను సందిగ్ధావస్థలో ఉన్నాను, నాకు ఏం చేయాలో ఏం చేయకూడదో తోచట్లేదు, దయచేసి నాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. అర్జునుడు చేసిన గొప్ప పని ఏమిటి అంటే అదే. అర్జునుడికి యుద్ధం చేయాలో యుద్ధం చేయకూడదో తెలియలేదు. తన క్యాలిక్యులేషన్ ప్రకారం తను చేస్తున్నాడు, యుద్ధం చేస్తే ఏమవుతుంది, యుద్ధం చేయకపోతే ఏమవుతుంది, పాపం వస్తుందేమో, లేకపోతే ఇంకోటి వస్తుందేమో అని ఆలోచించు పిచ్చైపోయాడు. చివరికి ఆయన కనిపించింది అనమాట, ఇది నేను తెలుసుకోలేకపోతున్నాను. అప్పుడు ఏమన్నాడు, కృష్ణ దగ్గరికి వెళ్లి శరణాగతి పొందాడనమాట. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యత్ శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కృష్ణ, నాకు ఏది శ్రేయస్కరమో ఏది శ్రేయస్కరం కాదో నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా, కాబట్టి నిన్ను నేను నా గురువుగా స్వీకరిస్తూ ఉన్నాను, దయచేసి నాకు ఏది శ్రేయస్కరమో తెలుపుము అని అడిగాడంట. కాబట్టి అర్జునుడు చాలా చాలా తెలివైనటువంటి వాడు. ఎవరైతే ఒక ఆధ్యాత్మిక గురువుని సమీపిస్తారో వారు చాలా అత్యంత తెలివైనటువంటి వారు. కాబట్టి ప్రభుపాదులు వారు ఏమని రాస్తారు ఒక పర్పట్లో భాష్యంలో కాబట్టి ప్రభుపాదులు వారు ఏమంటారంటే, ఈ ప్రపంచం ఎలా తయారు చేయబడిందంట, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందిగ్ధంలో ఉండాల్సిందే. ఆ సందిగ్ధంలో ఉండేటువంటి వాడు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి? ఒక ఆధ్యాత్మిక గురువుని సమీపించాలి. అంటే భగవంతుడు మనకి ప్రపంచాన్ని ఎలా తయారు చేశాడంటే, మనం కోరుకోకపోయినా ఆ సందిగ్ధావస్థలో ఉన్న మూలంగా మనం ఎవరిని సమీపించాలి? ఒక ఆధ్యాత్మిక గురువుని సమీపించేటట్టు భగవంతుడు ఒక డిజైన్ చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, సందిగ్ధావస్థలో ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే, భగవంతుణ్ణి లేదా భగవద్భక్తుణ్ణి సమీపించకుండా ఏం చేస్తున్నాం, అహంకారంతో ఏదో ఒకటి చేసేస్తున్నాం. ఇది చేయాలో అది చేయాలో తెలియలేదనుకో, అప్పుడు వీడేం చేస్తాడు, ఏదో ఒకటి చేద్దాంలే కదోది అని చెప్పేసి అనుకుంటాడు. అవునా కదా? అలాంటి నిర్ణయాలు ఎన్ని తీసుకున్నామండి మనం? వేలు వేలు తీసుకున్నాం మనం జీవితంలో. ఏదో ఒకటి లేరా? లేకపోతే ఎలాంటి భావనతో నిర్ణయాలు తీసుకుంటాం? ఎక్కడ నాకు ప్రాఫిట్ ఎక్కువ అని మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏంటి ప్రాఫిట్? ఏదో మనం కంట్రోల్ చేస్తున్నట్టు. ఈ ప్రపంచంలో ప్రాఫిట్ ని లాస్ ని కంట్రోల్ చేసేది మనం కాదు. ఎవరు కంట్రోల్ చేస్తారు? భగవంతుడు కంట్రోల్ చేస్తాడు. రిజల్ట్ ని కంట్రోల్ చేసేది మనం కాదు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడంటే, నీ పని నువ్వు చెయ్యు, రిజల్ట్ మాత్రం నాకు వదిలిపెట్టు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఎలాగో రిజల్ట్ నువ్వు కంట్రోల్ చేయలేవు కాబట్టి అది నాకు వదిలిపెట్టు అన్నాడు. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచనాహ మా కర్మ ఫలహేతుర్బోర్ మాతే సంగోస్ అకర్మణి. నీ పని నువ్వు చేయవయ్యా, చేసి ఆ రిజల్ట్ మాత్రం నాకు అప్పచెప్పు, నీకేది మంచో అది నేను చేస్తాను. అలా కాకుండా అహంకారంతో నువ్వు నాకు ఇది కావాలి అది కావాలనుకుంటే రెండూ కాకుండా పోతుంది అన్నమాట. ఇటు కాక అటు కాక పోతావు. సో కాబట్టి ఇక్కడ మనకి కృష్ణుడు చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇస్తుంది ఏమిటి అంటే, అహంకారంతో ఏ పని చేయకూడదు. అహంకారంతో ఏ పని చేయకూడదు అంటే అర్థం ఏమిటి? మనకి మనసుకు నచ్చినటువంటి డెసిషన్స్ మనం తీసుకోకూడదు. మరి నాకు మనసుకు నచ్చిన డెసిషన్ తీసుకోకపోతే నాకు సరిగ్గా గైడ్ చేసేవాడు ఎవడండి? నువ్వు గనక ఆలోచిస్తే, తీవ్రంగా భగవంతుని వేడుకుంటే నిన్ను గైడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరో ఒకరు నీకు దొరుకుతారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని అంటే, మనల్ని బయట చేయడానికి బోల్డ్ ఎంతమంది మన ఎదురుగా ఉన్నా మనకు మాత్రం కళ్ళు కనబడట్లేదు. మనకి నిజంగా మన మనస్సులో మన హృదయంలో ఆ కోరిక ఉందనుకోండి, ఏమిటి, భగవంతుడు నా యొక్క జీవితాన్ని గైడ్ చేస్తే బాగుండు, లేదా భగవద్భక్తుడు నా యొక్క జీవితాన్ని గైడ్ చేస్తే బాగుండు అనేటువంటి కోరిక మనసులో వచ్చిన మెదలు వెంటనే మనకి ఎవరో ఒకరు తగులుతారు. ఒక ప్రామాణికమైనటువంటి గురువు మన జీవితంలోకి వారు వస్తారు. మరి వాళ్ళు రావట్లేదు అనంటే, లేదా వారు వచ్చినా మనం గుర్తించట్లేదు అనంటే, ఎక్కడ ప్రాబ్లము? మన హృదయంలో ప్రాబ్లం ఉందన్నమాట. ఏమిటా ప్రాబ్లము? మనం రెడీగా లేవనమాట.
అంటే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల్ని పాటించడానికి మనం రెడీగా లేమన్నమాట. కాబట్టి ఏమవుతుంది, ఆ రెడీగా ఉండకపోవడం వల్ల మనం జీవితంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దానికి తగ్గ ఫలితాలను మనం అనుభవించాల్సి వస్తుంది. అవి కొన్నిసార్లు మంచి ఫలితాలు అనిపించవచ్చు, మరికొన్నిసార్లు చెడ్డ ఫలితాలు అనిపించవచ్చు. మనం అనుకుంటున్నాం మంచి చెడు అని, మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది మంచి అది చెడు, కానీ భగవంతుడి క్యాలిక్యులేషన్ ప్రకారం ఏది మంచి ఏది చెడు అది వేరే విషయం. మన క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి శుభ్రంగా తినడానికి మంచి, అదే మనకి జబ్బు ఉందనుకోండి, ఎక్కువ తింటే చచ్చిపోతాం అనేటువంటి జబ్బు ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కువ తిండి ఎవరైనా పెట్టారనుకోండి, అది మనకి మంచా? కాబట్టి మంచి చెడులు అనేటువంటివి మనం నిర్ణయించుకునేటువంటివి. ఒకడికి మంచి ఇంకొకటికి చెడు అవ్వచ్చు. నిజంగా ఏది మంచి అనేటువంటిది నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు, ఎవరు? భగవంతుడు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనం నిర్ణయించే శక్తి మనకి లేదు. మన కనుక పన్ను నొప్పి వచ్చిందనుకో మనకది చెడు, కానీ పళ్ళ డాక్టర్కి అది మంచి. ఒక మంచి కస్టమర్ వచ్చాడు అనుకుంటాడు, అవునా కాదా? అందుకే భగవంతుడు ఆయన భగవంతుడికి వేడుకుంటాడు, 32 పళ్ళు ఎందుకు ఇచ్చావు, ఆయన 48 పళ్ళు ఇస్తే ఇంకా బాగున్నావు, నాకు వ్యాపారం బాగా పెరిగేది అని. కళ్ళ డాక్టర్ని నిందించుకుంటాడు, 2 కళ్ళున్నాయి వీళ్ళకి 10 కళ్ళు ఉంటే బాగున్నావు అని. ఈ రకంగా ఒకడికి మంచి ఇంకొకటికి చెడు అవుతుందన్నమాట. ఈ మంచి చెడులు అనేటువంటివి మనం నిర్ణయించుకుంటాం, కానీ భగవంతుడు ఈ మంచి చెడులకు అతీతుడు. ఆయన మనకి ఏది చేస్తే అది మంచి, మనం మనకి ఏది చేసుకుంటే అది చెడు అని మనం అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లడు వాడికి వాడికి మంచి చెడులు వాడికి తెలియదు. ఎవరికి తెలుసు వాడి మంచి చెడులు? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. కానీ వాడేమనుకుంటాడు, నేను ఆడుకుంటే నా తల్లిదండ్రులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, వచ్చేయమంటున్నారు ఇంటికి అని చెప్పి వాడి తల్లిదండ్రులని విసుక్కుంటాడు. కానీ వాడికి తెలియనటువంటిది ఏమిటి, వాడికి ఏది మంచో వాడికి ఏది చెడో వాడికి తెలియదు. అదే రకంగా మనందరం కూడా ఏమనుకుంటున్నామంటే నాకు ఫలాంది మంచి నాకు ఫలాంది చెడు అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. కాబట్టి ఆ మంచి చెడుకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ భగవద్గీత ఏం చెప్తుంది, నువ్వు అనుకునే మంచి నువ్వు అనుకునే చెడు ప్రకారం నిర్ణయాలు తీసుకోవద్దు, నీ యొక్క నిర్ణయాల్ని భగవంతుడు కంట్రోల్ చేయని, నీ యొక్క లైఫ్ని భగవంతుడు గైడ్ చేయని. ఇక్కడ అర్జునుడిని కృష్ణుడు వేడుకుంటుంది ఏమిటి, కృష్ణుడు అంటుంది ఏమిటి, ఏమయ్యా నువ్వు నీకు ఇది వస్తుంది లేకపోతే ఇది రాదని యుద్ధం చేయడం మానేకు, నేను చెప్తున్నాను కాబట్టి యుద్ధం చెయ్యి, అంటే నా డైరెక్షన్ ప్రకారం నువ్వు యుద్ధం చేయి, నేను యుద్ధం చేయమంటే యుద్ధం చెయ్యి, యుద్ధం మానేయమంటే యుద్ధం మానే, రెండు నీకు శ్రేయస్కరమే. సో అదే రకంగా మనం నిర్ణయాలు ఎలా తీసుకోవాలంట, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా తీసుకోవాలి, కృష్ణుడి యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా తీసుకోవాలి మనం. కానీ కృష్ణుడిని మనం ఇప్పుడు యాక్సెస్ చేయలేమే, కృష్ణుడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, కృష్ణుడు పర్సనల్గా మనకి అర్జునుడికి చెప్పినట్టు మనం కృష్ణుడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోలేం. కాబట్టి కృష్ణుని యొక్క శుద్ధ భక్తుల నుంచి మనం తీసుకోవాలి. కాబట్టి మన మనస్సులో మన యొక్క హృదయంలో తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి. ఏమిటా తీవ్రమైనటువంటి కోరిక, లెట్ మై లైఫ్ బి గైడెడ్ బై కృష్ణ. ఆ తీవ్రమైనటువంటి కోరిక ఏమిటి, నా జీవితం భగవంతుని యొక్క నిర్దేశంలో ఉండని, లెట్ మై లైఫ్ బి గైడెడ్ బై కృష్ణ. ఎవరికైతే అంత తీవ్రమైనటువంటి కోరుకుంటుందో వాళ్ళకి డెఫినెట్ గా భగవంతుడు ఒక ఆధ్యాత్మిక గురువుని ప్రసాదిస్తాడు. గాడ్ హెల్ప్స్ దోస్ హూ వాంట్ హెల్ప్. భగవంతుడు ఎవరికి హెల్ప్ కావాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ ని ఇస్తాడంట. సో మనం కోరుకోవట్లేదు కాబట్టి మనకి హెల్ప్ దొరికినప్పటికీ కూడా మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి మనందరం కూడా చాలా తీవ్రంగా భగవంతుని వేడుకోవాలి. ఎలా అయితే పరీక్షిత్ మహారాజు, ఆయన ఒక ఋషి సమీక ఋషిని ఆయన అవమానించాడంట. శ్రీమద్ భాగవతంలో రాసి ఉన్నది, పరీక్షిత్ మహారాజు వేట కోసం వెళ్తూ వెళ్తూ దప్పికతో ఆకలితో అలమటిస్తూ ఉన్నాడంట. ఆయనకు ఒక చిన్న కుటీరం కనబడింది, ఆ కుటీరంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఋషి పేరు సమీక ఋషి. సమీక ఋషి ధ్యానంలో ఉన్నాడు. ఈయన సమీక ఋషి దగ్గరికి వెళ్లి పరీక్షిత్ మహారాజు అడిగాడు, అయ్యా నాకు ఆకలిగా ఉంది దప్పిగా ఉంది ఏదైనా ఇస్తారా అని. కానీ ఋషి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈయన చెప్పినటువంటి మాటలు చెవిన పడలేదు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చింది. ఎప్పటికీ కూడా కోపం రానటువంటి వాడికి ఆ రోజు ఎందుకో కోపం వచ్చిందంట. పరీక్షిత్ మహారాజు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, సాక్షాత్ కృష్ణుడి ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి పరీక్షిత్. ఆయన ఉత్తర గర్భంలో ఉండేటప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ బ్రహ్మాస్త్రం వచ్చి పరీక్షిత్ మహారాజుని చంపాల్సింది, కానీ ఆ ఉత్తర గర్భంలో కృష్ణుడు స్వయంగా దూరి ఆ బ్రహ్మాస్త్రం నుంచి వచ్చేటువంటి వేడినంతటిని కూడా తీసుకుని పరీక్షిత్ని రక్షించాడంట. కాబట్టి పరీక్షిత్ మహారాజు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయనకి ఎప్పటికీ కోపం రాలేదు. కానీ ఆ రోజు కోపం వచ్చింది ఆయనకి. ఆ కోపంతో ఏం చేశాడు ఆయన, చచ్చినటువంటి పామును తీసుకుని ఆయన మెడ చుట్టూ వేసేసాడు. ఆ మెడ మీద వేసేస్తే ఆ ఋషికి ఒక కుమారుడు ఉన్నాడు, శృంగేని బాలకుడు. వాడికి అర్హత తక్కువ, కోపం ఎక్కువ. బాలకుడికి నన్ను తన తండ్రి గారికి అవమానిస్తాడా అని చెప్పి వెంటనే కన్ను మీను కానకుండా వెంటనే శపించేశాడంట పరీక్షిత్ మహారాజుని. ఎలా శపించాడు, 7 రోజుల్లో పాము కాటుతో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మంత్రజలాన్ని తీసుకుని ఆయన్ని శపించాడు. పరీక్షిత్ మహారాజుకి ఇంకా 7 రోజులే ఉన్నాయి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంట, తన యొక్క రాజ్యాన్ని అంతటిని కూడాను తన కుమారుడికి అప్పగించి తను అరణ్యాలకు వచ్చాడంట. అక్కడ వింత ఏమిటో తెలుసా, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఏమీ లేవు, సెల్ ఫోన్స్ లేవు, ట్రంక్ కాల్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేకపోయినా ఆయన అరణ్యానికి వస్తే 3 లోకాల్లో ఉండేటువంటి సాధువులందరూ కూడా అక్కడికి వచ్చేసారంట. ఎవరు వాళ్ళకి డైల్ చేసి ఫలానా ప్రోగ్రాం ఉంది రండి అని చెప్పి ఎవరు వాళ్ళని పిలవలేదన్నమాట. అయినప్పటికీ కూడా 3 లోకాల్లో ఉండేటువంటి సాధువులందరూ కూడాను గంగానది తీరానికి వచ్చేసారంట. పరీక్షిత్ మహారాజుకి వాళ్ళందరినీ ఉద్దేశించి అడిగాడు, నేను వారం రోజుల్లో నా యొక్క ప్రాణం విడవలసి ఉంది, కాబట్టి ఈ వారం రోజుల్లో నేను చేయాల్సినటువంటి పని ఏమిటో, నా యొక్క విద్యుత్ ధర్మం ఏమిటో దయచేసి చెప్పండి అని అడిగాడంట ఆయన. అయితే ఇంతమంది ఋషులు ఉన్నారు కానీ ఖచ్చితంగా ఒకటి చెయ్యు అని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారంట. ఖచ్చితంగా ఫలాన్ని చెయ్యని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారంట. సరిగ్గా అదే సమయానికి ఇంకొక ఋషి వచ్చాడంట. ఈసారి ఋషికి గడ్డం మీసం లేవు, 16 ఏళ్ల బాలకుడు, చాలా చిన్నవాడు, 16 ఏళ్లే. ఆయన పేరు సుఖదేవ గోస్వామి, దిగంబరంగా ఉన్నాడు. ఆ సమయానికి దిగంబరంగా ఉండేటువంటి సుఖదేవ గోస్వామి ఎందుకు వచ్చాడని మనం ఎందుకు ప్రశ్న వేయకూడదు? ఈ సాధువులందరూ అక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరూ పిలవకుండానే ఈ సాధువులందరూ వచ్చారు, సుఖదేవ గోస్వామి అక్కడికి వచ్చారు ఎందుకు చెప్పండి? ఎందుకు ఈరోజు క్లాసులో మనం చెప్పుకున్నాం అదే, ఎందుకు వచ్చారు వాళ్ళందరూ అక్కడికి? ఎవరు పంపించారు? భగవంతుడు పంపించాడు. భగవంతుడు వాళ్ళందరినీ ఎందుకు పంపించాడు అక్కడికి? సుఖదేవ గోస్వామిని అంతమంది సాధువుల్ని భగవంతుడు ఎందుకండి పంపించాడు? పరీక్షిత్ మహారాజుకి హృదయంలో తీవ్రమైనటువంటి కోరిక ఉంది. ఏమిటి? సాధు సాంగత్యం పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఉంది. నాకు ఒక గురువు కావాలని ఆయన తీవ్రంగా కోరుకున్నాడు, కాబట్టి సుఖదేవ గోస్వామిని పంపించాడు. ఏ కమ్యూనికేషన్ లేకపోయినా కూడా, ఎందుకంట భగవంతుడు ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మనందరి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో. కాబట్టి మనకి ఎప్పుడైతే భగవంతుని వైపు తిరిగి, కృష్ణ నాకు నీ యొక్క హెల్ప్ కావాలి, నీ యొక్క కృప కావాలయ్యా అని ఎప్పుడైతే మనం దీనంగా వేడుకుంటామో కృష్ణుణ్ణి, వెంటనే కృష్ణుడు ఆ కృపని మనం పొందేటట్టుగా ఎవరినో పంపిస్తాడు. కానీ మనం ఎప్పుడు కృష్ణుడు వైపు తిరిగి నాకు నీ కృప కావాలనుకోలేదే. ఎందుకు అలా అనుకోలేదు? మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నాం, ఇది నాకు మంచి అది నాకు చెడ్డ, ఇది నాకు మంచి అది నాకు చెడ్డ. ఎంతసేపు మన మెడిటేషన్ అంతా ఏది మంచి ఏది చెడ్డ, ఏది కావాలి ఏది వద్దు, దీని గురించే సరిపోతుంది టైం అంతా కూడా. భగవంతుడి వైపు చూసేటువంటి సమయమే మనకి లేదనమాట. కాబట్టి ఎంతమంది సాధువులు వచ్చినా కూడా మన హృదయంలో ఎలాంటి మార్పు కలగట్లేదన్నమాట. సాధువులు బోల్డ్ ఎంత ముందున్నారు ఈ ప్రపంచంలో. సాధువులకు కొరత లేదు, శాస్త్రాలకి కొరత లేదు, సాధువులకి కొరత లేదు. కానీ దేనికి కొరత ఉంది? మన యొక్క హృదయంలో ఉండే కోరికకి కొరత ఉందన్నమాట. మన కోరిక లేదనమాట. స్ట్రాంగ్ కోరిక, తీవ్రమైనటువంటి కోరిక మనలో లేదనమాట. ఏమిటా తీవ్రమైనటువంటి కోరిక? ఇందాకలు అనుకున్నాం కదా,
ఏమిటది? లెట్ మై లైఫ్ బి గైడెడ్ బై కృష్ణ. నా జీవితం భగవంతునితో నిర్దేశింపబడిని, భగవద్భక్తులు నా యొక్క జీవితాన్ని నిర్దేశించని అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక లేకపోవడం వల్ల, ఎంతవరకు మనకు ఆ కోరిక రాదో, మనం జీవితంలో ఎన్ని పనులు చేసినా ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నట్టుగా అంత నిష్ఫలం. దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ఉపయోగం అనేటువంటిది లేదు. మనం అనుకుంటాం స్వర్గలోకానికి వెళ్తామని, కానీ స్వర్గలోకంకి వెళ్ళి ఎన్ని రోజులు ఉంటావు? స్వర్గలోకంలో నీకు ఎన్ని రోజులు ఉండనిస్తారు? అక్కడ క్షీణే పుణ్యే మర్తి లోకం విశంతి. నీ పుణ్యం క్షీణించిపోతే మళ్ళీ నేను ఎక్కడికి పంపించేస్తారు? మర్తిలోకానికి పంపించేస్తారు. నరకంలోనే ఉండిపోవు ఎక్కువ రోజులు, స్వర్గంలోనే ఉండిపోవు. కొన్నిసార్లు నరకంలో పడతావు, కొన్నిసార్లు స్వర్గంలో పడతావు, మరికొన్నిసార్లు భూలోకంలో పడతావు, మరికొన్నిసార్లు రకరకాలైనటువంటి ఈ శరీరాలను ధరిస్తూ ఇలాగ వెళ్తూనే ఉంటాం. కానీ భగవంతుని ఎప్పటికీ కూడా మనం చేరుకోలేము. భగవంతుని మనం చేరుకోవాలి అని అంటే పూర్తిగా భగవంతుని మీద ఆధారపడాలి, భగవద్భక్తుల మీద, భగవంతుని మీద ఆధారపడాలి. మన యొక్క జీవితాన్ని భగవంతుడికి ఇచ్చేసేయాలి. కృష్ణ, నాకు నువ్వు స్వాతంత్రాన్ని ఇచ్చావు, కానీ నువ్వు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నేను మిస్యూజ్ చేసుకున్నా, కాబట్టి నేను ఇలా బాధపడాల్సి వచ్చింది. చిన్నపిల్లలకు మనం స్వాతంత్రం ఇచ్చామనుకోండి, ఎక్కువ స్వాతంత్రం ఇచ్చామనుకోండి, అన్కంట్రోల్డ్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు చేయకుండా పనులన్నీ కూడా చేస్తారు. ఒక పిల్లవాడు వెళ్ళి ఫ్యాన్లో చేయబెడతాడు, వాడికి తెలియదేమని, చేయి కట్ అవుతుందని తెలియదు. కాబట్టి భగవంతుడు మనకి స్వాతంత్రం ఇస్తే మనం ఏం చేస్తాం? ఆ స్వాతంత్రాన్ని మనం మిస్యూజ్ చేసుకున్నాం అన్నమాట, వ్యర్థపరుచుకున్నాం అన్నమాట. ఏమిటి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి స్వాతంత్రం? కావాలనుకుంటే నువ్వు నన్ను పూజించు, లేదనంటే నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అనేటువంటి స్వాతంత్రం మనకిచ్చాడు. ఇస్తే మనం ఏం చేయాల్సింది పోయి ఏం చేస్తాం? కృష్ణ, నువ్వు నాకు స్వాతంత్రం ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని మళ్ళీ నేను నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వే నన్ను గైడ్ చేయని అనే బదులుగా మనం ఏం చేస్తాం? బా, స్వాతంత్రం ఇచ్చావా, చాలా థ్యాంక్స్, రేపటి నుంచి నేను నీ మొహం చూడను, నాకు వేరే పనులున్నాయి అని, మన జీవితం మనకు వేరే పనులు ఉందని చెప్పేసి మనం అక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? సుఖం కోసం చూస్తున్నాం, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాం. ఆయన దేనికి కూడా సుఖం రావట్లేదు, ఎంత కష్టం చేసినప్పటికీ కూడా సుఖం దొరకట్లేదు. చివరికి విసిగి 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 వేస్తారిపోతున్నాం, అయినప్పటికీ కూడా మనకి సుఖం రావట్లేదు. సుఖం ఎప్పుడొస్తుంది? కృష్ణ బహిర్ముఖ భోగవాంచకొరి అన్నారు. మనం కృష్ణుడి యొక్క బహిర్ముఖంగా కృష్ణుడి నుంచి తల వెనక్కి తిప్పేశాం, మళ్ళీ కృష్ణుడి వైపు తల తిప్పితే నీకు సుఖం వస్తుంది. ఎలాగైతే చేప పిల్లని నీటి నుంచి బయటకు తీసి ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా దానికి ఆనందం రాదో, అదే చేప పిల్లని తీసుకెళ్లి మళ్ళీ నీటిలో వేస్తే ఎలా అయితే దానికి ఆనందం వస్తుందో, అదే రకంగా ఈ జీవుడు అనేటువంటి వాడు భగవంతుని వైపు మళ్ళీ తిరగాలి. కృష్ణ, తప్పు చేశానయ్యా, నువ్వు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నేను మిస్యూజ్ చేసుకున్నానయ్యా, చాలా బాధలు పడ్డానయ్యా, చాలు, ఇంకా చాలు, నాకింక వద్దు ఆ వ్యధవది, నువ్వే నా జీవితాన్ని గైడ్ చేయ్యా అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం కృష్ణుని వేడుకుంటామో, ఆ రోజు మన జీవితంలో చేంజ్ వస్తుందన్నమాట. ఆ రోజు మనం మళ్ళీ ముందుకు వెళ్తాం అన్నమాట, పురోగమిస్తాం ఆ రోజు నుంచి మనం, లేకపోతే తిరోగమనమే అంతే. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తుంది ఏమిటి? నిరహంకారమైనటువంటిది అదనమాట. మళ్ళీ కృష్ణుడి వైపు తిరిగి అలా కోరుకోవడం అహంకారం లేనటువంటిది. కృష్ణుడు ఎవడు, వాడున్నాడో లేదో నాకు తెలియదు, దేవుడున్నా వాడు చచ్చినట్టే లెక్క, కొంతమంది అంటూ ఉంటారు, అవునా? అవునా కదా. ఒకవేళ దేవుడు అనేటువంటి ఉంటే ఇన్ని చెడ్డ పనులు జరుగుతాయా? ఇంతమంది చచ్చిపోతూ ఉంటారా? చిన్న చిన్న పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏం పాపం చేస్తారని వాళ్ళు చచ్చిపోతున్నారు? దేవుడికి హృదయం ఉందా లేదా అని కొంతమంది అంటూ ఉంటారు. వాడికేదో ఆ చిన్నపిల్లడికి ముందు లైఫ్ ఏదో వాడికి తెలిసినట్టు. వాడేం చిన్నవాడేం కాదు, వాడు చిన్నవాడేం కాదు, వాడేదో చేస్తుంటాడు ఇంతకుముందు, అందుకే వాడికి ఆ లైఫ్ వచ్చింది. భగవంతునే ఉత్తినే అలాంటి లైఫ్ ఇవ్వడు. మనం ఎంతసేపు ఏం చూస్తున్నాం? ఒక లైఫ్ టైమే చూస్తున్నాం, కానీ ముందు లైఫ్లో ఏమేమి చేశాడో ఆత్మ మనకు తెలియదు అనమాట. ఆ తెలిసిన వాడు ఎవడు? భగవంతుడు.
కాబట్టి భగవంతుడు ఏది చేసినా కూడా ఆయన జస్టిస్ చేస్తాడు మనకి. ఆ నమ్మకం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు భగవద్ రాజ్యాన్ని చేరుకుంటారు. ఆ నమ్మకాన్ని కలిగి ఉండడమే అహంకారం లేనటువంటిది అన్నమాట. కాబట్టి గట్టిగా కోరుకోవాలి, మనందరం కూడా మనసులో గట్టిగా కోరుకోవాలి. ఏమని, నా లైఫ్ భగవంతుడి చే నిర్ణయింపబడిని, నిర్దేశింపబడిని. రేపు అందరూ వచ్చేసి దేవుడి ముందు నిల్చొని, కృష్ణ రేపటి నుంచి ఈ రోజు నుంచి నా లైఫ్ నీ చేతిలో పెట్టేశాను అని చెప్తే చాలదో, అని చెప్తే చాలదో. అది చాలా ఈజీ, ఎందుకంటే మనకేంటి, ఆయన ఉన్నాడో లేదో లేనట్టే లెక్క మనకి. అలా అన్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి ఉండేటువంటి శుద్ధ భక్తులు ఆయన యొక్క భక్తుల దగ్గరికి వెళ్ళి ఆ మాట అనాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాట అంటే చాలదు, ఎక్కడికి వెళ్ళాలి, ఆయన భక్తుల దగ్గరికి వెళ్ళి ఆ మాట అనాలి. అయ్యా రేపటి నుంచి నా బాధ్యత మీరు తీసుకోవాలి. అప్పుడు గురువు టెస్ట్ చేస్తాడు, వీడు నిజంగా అంటున్నాడా లేకపోతే ఉత్తుత్తిగా అంటున్నాడా అని గురువు అప్పుడు టెస్ట్ చేస్తాడు అనమాట. వీడు ఉత్తుత్తిగా అంటున్నాడో లేదో తెలిసిపోతుంది, చాలా ఈజీగానే తెలిసిపోతుంది. ఒక బాలకుడు గౌతమ ఋషి దగ్గరికి వచ్చాడు అనమాట. గౌతమ ఋషి దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రశ్న అడిగాడు, అయ్యా రేపటి నుంచి నేను మిమ్మల్ని గురువుగా స్వీకరించాలనుకుంటున్నాను, నన్ను మీరు దయచేసి శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు. ఈ రోజుల్లో అలా అడగడమే తడవు. వాళ్ళు ఏం చేస్తారు, దీక్ష ఇచ్చేసి అన్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఆ రోజుల్లో అంత సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ సిస్టమ్. అప్పుడు ఆ ఋషి ఏమన్నాడు, ముందు నీ వివరాలు ఏమిటో నాకు కావాలయ్యా, నువ్వు ఎవరికి పుట్టావో కావాలి, ఏ కులంలో పుట్టావో కావాలి, ఇవన్నీ నాకు వస్తే చెప్తేనే నేను నీకు అప్పుడు శిష్యుడిగా స్వీకరిస్తానన్నాడు. టెస్ట్ చేశాడనమాట గురువు గారు. అయితే పిల్లవాడు, అయ్యా నాకు నాన్న లేడు, కేవలం అమ్మ మాత్రమే ఉంది, మరి నాకు మిగిలిన వివరాలన్నీ కూడా మా అమ్మగారికి తెలుసు అని అంటే, మరి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి రా మీ నాన్న ఎవరు అని చెప్పేసి పంపించాడు గురువు. పిల్లవాడు ఏం చేశాడు, ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ ఏమిటి అని అంటే, తండ్రి ఎవరో తెలియకపోతే అలాంటి వాళ్ళు ఈ వైదిక నాలెడ్జ్ని, వైదిక సంస్కృతిని అర్థం చేసుకోలేరు, వాళ్ళకి ఈ నాలెడ్జ్నివ్వరు. అది చాలా చాలా తుచ్చమైనటువంటి జన్మ కింద లెక్క, తండ్రి ఎవరో తెలియకపోయినటువంటి జన్మ. ఇప్పటికీ కూడా అంతే, మనందరికీ తెలుసు. అందుకే స్కూల్లోకి వెళ్ళగానే మీ తండ్రి పేరు ఏమిటని అడుగుతుంటారు, అవునా కదా? ఈ రోజుల్లో అవి తీసేసుంటారులేండి, వాళ్ళకి కూడా తెలియదు అందుకే. అయితే ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ అనమాట. అప్పుడు ఈ పిల్లవాడు ఏం చేశాడు, వెనక్కి వెళ్ళాడు, తల్లి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నేను అంత గొప్ప ఋషి గారు ఉన్నారు గౌతమ ఋషి, వారి దగ్గర నుంచి నేను శిక్షణ పొందాలనుకుంటున్నాను, మరి నాకు నాన్నగారి పేరు ఏదో చెప్తే మరి నేను శిక్షణ పొందుతాను, దయచేసి చెప్పు అని అంటే, ఆ తల్లి ఏమంది, నాయన నేను దాసినయ్యా, చాలా దుర్భరమైనటువంటి బతుకునాది, కాబట్టి మనం నువ్వు చాలా దురదృష్టవంతుడు నాయన, నా కడుపులో పుట్టావు నువ్వు, నీ తండ్రి ఎవరో నాకు కూడా తెలియదయ్యా, నేను దాసిని కాబట్టి అని అందంటాను. వాడు వెంటనే ఈ పిల్లవాడు ఏం చేశాడు, ఆయన దగ్గరికి వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నేను చాలా ఆశతో వచ్చాను మీ దగ్గర నుంచి శిక్షణ పొందాలని, కానీ నేను నా తల్లిని కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటినంటే నేను దీనికి అర్హుణ్ణి కాను అని, ఎందుకంటే నాకు నా తండ్రి ఎవరో తెలియదు, కాబట్టి ఆయనకి ప్రణామాలు చేసి వెనక్కి వెళ్ళిపోబోతున్నాడంట. అప్పుడు ఆ గురువుగారు పిలిచారంట, నీకేనయ్యా ఉంది సరైనటువంటి అర్హత నా దగ్గర శిక్షణ నేర్చుకోవడానికి, ఎందుకంటే నువ్వు చాలా చాలా నిజాయితీపరుడివి, నువ్వు ఏది దాయలేదయ్యా నా ముందు అని చెప్పి ఆయన్ని శిష్యుడిగా చేసుకున్నాడు అనమాట. ఈ రకంగా మనం దొంగ నాటకం ఆడుతున్నావా లేకపోతే నిజం ఆడుతున్నావా అనేటువంటిది గురువుకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. వాడు నిజమైనది గురువు అయితే, వాడు కూడా మనలాగే దొంగ గురువు అనుకోండి, ఇద్దరికిద్దరికి మంచి పోటీ, మంచి బాగా కలిసిపోతుంది అనమాట. మనం దొంగ భావనతో వెళ్తాం, ఆ గురువు కూడా కావాల్సింది అదే. వాడేమంటాడు, ఇంత డబ్బు కట్టు ఈ యజ్ఞం చేయిస్తాను నీ చేత అంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో చెప్పండి, చక్కగా ఉన్నారు. ముక్తి యజ్ఞం అంట, 3 లక్షలు ఇస్తే ముక్తి యజ్ఞం అంట. నిన్నే నాకు ఒకరు చెప్పారు, 3 లక్షలు ఇస్తే ముక్తి యజ్ఞం చేయిస్తారంట, దాని తర్వాత నీకు ముక్తి వచ్చేస్తుందంట. ఆ ముక్తి వచ్చి ఎలాంటి పరిస్థితికి చేరుకుంటామంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ముక్తి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనమాట అది. అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, ఊరికి నేను హాస్యాస్పదంగా చెప్పట్లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతో మంది మోసగాళ్ళు ఉన్నారు. మోసగాళ్ళకి భగవంతుడు మోసగాళ్ళని కల్పిస్తాడు. ఎవరైతే చాలా చాలా వాళ్ళు ఏమంటారు, చాలా సిన్సియర్ పర్సన్స్, చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళకి అలాంటి గురువునే వాళ్ళకి భగవంతుడు కల్పిస్తాడు అన్నమాట. ధ్రువ మహారాజుకి పెద్ద రాజ్యం కావాలని ఆయన అడవుల్లో పరిగెత్తున్నాడంట. అప్పుడు ఆయనకి నారదుని కనబడ్డాడు. నారదుని కనబడి ధ్రువ మహారాజుకి ఆయన టెస్ట్ చేశాడు. ఊరికనే వెళ్ళి మంత్రం ఇచ్చేలే నారదుని ధ్రువ మహారాజుకి ఊరికనే మంత్రం ఇచ్చేలే. ఏమని అన్నాడు, నువ్వేంటయ్యా చిన్నపిల్లవాడివి, 5 ఏళ్ళు నీకు, నీ సవతిదం లేదు, నీకు అవమానించిందని చెప్పి నీకు రోషం వచ్చేసింది, వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో, ఎందుకు నాయన చిన్నవాడు నువ్వు, 5 ఏళ్ళు పిల్లవాడికి రోషం ఏమిటయ్యా, అందులోకి నువ్వు ఇంత చిన్నపిల్లవాడివి, ఈ కీకారణ్యంలో ఏ మృగం నిన్ను తీసుకెళ్ళిపోతుందో, ఏ పులి నిన్ను చంపేస్తుందో, నీ యొక్క పాదాలు చాలా సుకుమారమైనటువంటివి, ఈ యొక్క ఏ ముళ్ళు నీకు గుర్తిస్తుందో, ఎందుకు వచ్చినంత రిస్క్ అయ్యా నీకు, వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో, అంతఃపురానికి వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరికి పోపో అన్నాడంట. ఊరికి నేను టెస్ట్ చేయడానికి, వీడికి నిజంగా దృఢమైనటువంటి నిశ్చయం ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి. అప్పుడు ధ్రువ మహారాజు ఏమన్నాడు, ఆయనకి ప్రణామాలు చేసి మరీ చెప్పాడయ్యా, మీ మాటలు నాకు రుచించట్లేదు, కృష్ణుడి దగ్గరికి వెళ్లే మార్గం ఏదైనా ఉంటే నువ్వు నాకు చెప్పు, లేకపోతే అడ్డు తగులుకో, అడ్డు తొలగు అని చెప్పేసి అన్నాడంట. ఎవరిని, నారదముని అన్నాడు. అప్పుడు నారదమునికి చాలా ఆనందం కలిగిందంట, ఈ కుర్రవాడు గట్టివాడే, వీడేదో ఊరికనే ఏడ్చుకుంటూ వచ్చినటువంటి కుర్రవాడు కాదు, ఈ రోజు కుర్రవాళ్ళు ఏంటి గట్టిగా కసిరేసామనుకో, పిప్పర్మెంట్ ఇచ్చేస్తే చాలు, వాడు ఎలా వెళ్ళిపోతారు వాడు, అవునా, చిన్న పిప్పర్మెంట్ ఇచ్చేస్తే. కాబట్టి గురువు అనేటువంటి వాడు టెస్ట్ చేస్తాడు మనలో నిజంగా నిజాయితీ ఉందా లేదా అనేటువంటి టెస్ట్ చేస్తాడు. కాబట్టి మనం ఊరికనే భగవంతుడి ముందు వచ్చేసి 4 గుంజీలు తీసేసి నువ్వే నాకు ఆధారం అని చెప్పేస్తే కాదు, నీకు నిజంగా నమ్మకం ఉంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆ భగవద్ భక్తుడి దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నీ మొత్తం హిస్టరీ అంతా చెప్పు, నా పరిస్థితి ఇది, నాకు ఇన్ని బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను కృష్ణుని పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలో చెప్పండి. అప్పుడు వాళ్ళు మనకు చెప్తారు, మన సిన్సియారిటీ బట్టి వాళ్ళు మనకు చెప్తారు, చెప్తుంది మనం 100కి 100 పాలు మనం ఫాలో అవ్వాలి, అప్పుడు భగవంతుని చేరుకోవడం ఈజీ. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ మనం తీసుకోవాలి. ఆ స్టెప్ ఎప్పటి వరకు మనం తీసుకోమో చక్రంలో ఎలాగ తిరుగుతూనే ఉంటాం, పునరభి జననం పునరభి మరణం. అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి స్టెప్ అన్నమాట, శరణాగతి పొందడం, కృష్ణ భక్తులకి పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవడం. చెప్పడానికి ఇది ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే గంటలు మనం మాట్లాడుకోవచ్చు, టైం మనకు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాపు చేద్దాం. దీని మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి ఎవరికైనా? ఆగండి, వేరే వాళ్ళని అడగండి. ఇక్కడ వెనక ఎవరికో ప్రశ్న ఉన్నట్టుంది, అడగండి పర్వాలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ మాట్లాడుకున్న దాని మీద ఏదైనా ఒక ప్రశ్న వేయండి. ఇంతసేపు గంటన్నర మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉంటే మీకు ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మన దగ్గర మైక్ లేదు ఈరోజు, అన్ఫార్చునేట్. కొద్దిగా ముందుకు వస్తున్న ముందుకు రావడానికి ప్రయత్నించండి. చెప్పండి అయ్యా. నాకు అది అర్థమైంది, మరి మీ ప్రశ్న ఏమిటి? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశాంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. నీకు సందేహం అంతా నివృత్తి కావాలి అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వినయపూర్వకంగా, నాకేదో తెలుసు అని కాకుండా క్లీన్ స్లేట్ లాగా వెళ్ళాలి. క్లీన్ స్లేట్ అంటే తెలుసు కదా, బలపం మీద అంతకుముందు రాసి ఉండకూడదనమాట. ఆ బలపం తీసుకెళ్లి మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి అయ్యా అని చెప్పి మనం వెళ్ళాలన్నమాట. ఆ భావంతో కనుక మనం వెళ్తే మన యొక్క సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి, భగవంతుడి ధామాన్ని చేరుకోవడం చాలా సులభం. సో కాబట్టి కృష్ణుడు చెప్పినటువంటి పద్ధతిని మనం పాటించాలి. కృష్ణుడు చెప్పినటువంటి పద్ధతి వినయంగా వెళ్ళి వేడుకో, అది హరే కృష్ణ. నాకు దాని అర్థం తెలియదు కానీ కృష్ణుడు చెప్పింది మాత్రం నాకు అర్థం తెలుసు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్నాయి ప్రశ్నలు? ఎవరికి లేవా ఇంకా ప్రశ్నలు? సంకోచిస్తున్నారా అడగడానికి? ఆకలి వేస్తుందా? ప్రశ్నలు తొందరగా. వారు ముందు అడిగారు, మీ ఇద్దరు కామన్ కదా, ముందు ఆయన అడగనివ్వండి. చెప్పండి, ఇందాక లేదో చేయత్తారు కదా, చెప్పండి. 7 రోజుల్లో చనిపోతాడు అనుకుంటే ఎందుకు కృష్ణ పరమాత్మ కాపాడాడు? ఆయన పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉండేటప్పుడు కృష్ణుడు కాపాడాడు ఆయన. ఆయన చేతి చేయించాల్సినంత చేయించుకున్నాడు. ఇంతకుముందు అనుకున్నాం కదా పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడు కోపం రాలేదు అని. ఉన్నటువంటి ఒక్కసారి ఆయనకి ఎలా కోపం వచ్చింది? జీవితంలో ఎప్పుడూ కోపం రానటువంటి వ్యక్తి
ఆ ఒక్కరోజు కోపాన్ని ఎలా ప్రదర్శించాడు? అది కూడా ఋషి దగ్గర. ఎందుకంటే భగవంతుడు ఆయనకి ప్రేరేపించాడు అనమాట, అలా కోపం వచ్చేటట్టుగా. అలా కోపం వచ్చేటట్టుగా ప్రేరేపించిన తర్వాత ఆయన కొడుకు శృంగిని శపిస్తే, దాని ద్వారా ఆయనేమో ఒక గురువుని ఆశ్రయిస్తే, ఆ గురువు ద్వారా శ్రీమద్ భాగవతాన్ని ప్రవచింపు చేసినట్లు చేస్తే మనందరికీ బెనిఫిట్ కలుగుతుంది అని. కృష్ణుడి ప్లాన్ చాలా గొప్ప ప్లాన్. మనం మామూలుగా అయితే మనం వినం కాబట్టి ఆయన బోల్డ్ అని ప్లాన్లు చేసుకోవాలి. మనల్ని వినడానికి, మనందరం కూడా వినడానికి ఆయన బోల్డ్ అని ప్లాన్ చేసుకోవాలి. ఆయన ప్లాన్ చేసుకోవాలంటే ఆయనకి హెల్ప్ చేయాల్సింది ఎవరు? ఆయన శుద్ధ భక్తులే. కాబట్టి పరీక్షిత మహారాజు లాంటి శుద్ధ భక్తులు ఆయన ఉపయోగించుకుంటున్నాడు అనమాట. నాయన వీళ్ళు మామూలుగా వినరు, మూర్ఖులు. నువ్వు రాణి కోపాన్ని ప్రదర్శించు, నీకు వాడు శాపం ఇస్తాడు. శాపం ఇచ్చిన తర్వాత ఋషులందరూ నీ దగ్గరకు వస్తారు, అప్పుడు భాగవత ప్రవచనం అనేటువంటి జరుగుతుంది. అది వీళ్ళందరూ కూడా వింటారు, దానివల్ల వీళ్ళకి భాగ్యం కలుగుతుంది అని. అర్థమైందా? ఇదంతా కూడా కృష్ణుడి ప్లాన్ అనమాట మన కోసం. లేకపోతే ఆయన అర్జునుడు చాలా గొప్ప భక్తుడు, అర్జునుడికి సందేహం ఉంటుందా? అర్జునుడు సాక్షాత్ కృష్ణుడి యొక్క నరనారాయణులు అంటారు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు అర్జునుడు, కృష్ణుడి యొక్క స్నేహితుడు అర్జునుడు. అలాంటి స్నేహితుడు ఎప్పుడు కృష్ణుడితో ఉండేటువంటి వాడికి సందేహం వస్తుందా? రాదు. కానీ సందేహాన్ని కృష్ణుడే పెట్టాడు, పెట్టి ఆ రకంగా ఆయన చేత ప్రశ్నలు వేయించాడు. వేయిస్తేనే ఈరోజు మనకేమొచ్చింది? భగవద్గీత వచ్చింది. అర్థమైందా? అందుకే ప్రశ్నలు వేయమంటుంది, ఎందుకంటే మనకి జనరల్గా ఎలాగూ రావు ప్రశ్నలు. ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా ప్రశ్నలు వేయాల్సిన? పర్సనల్గా వేయండి మీరు. ఇంకెవరికి ప్రశ్నలు లేవా? ఆయన ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మిక గురువుకి కేవలం స్పిరిచువల్ నాలెడ్జే ఉంటుంది, మనకి జబ్బు వస్తే మరి మనం మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఆయనకు ఉండదు కదా, మరి అప్పుడు ఏంటి పరిస్థితి అని. అదేనా ప్రశ్న? మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక గురువుకి తెలియనటువంటి విషయం అంటూ లేదు. ఆధ్యాత్మిక గురువుకి తెలియనటువంటి విషయం అంటూ లేదు. మరి మీరు అంటున్నారు, నాకు జ్వరం వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలో ఆధ్యాత్మిక గురువుకి తెలుసా అని మీరు అడగవచ్చు. ఆధ్యాత్మిక గురువు ఆ డీటెయిల్స్ మనకి ఇవ్వకపోవచ్చు, కానీ అసలు జ్వరాన్ని ఆయన కట్టేస్తాడు. నీకు జ్వరం ఎందుకు వస్తుంది? ఈ యొక్క భౌతిక శరీరం ఉండటం వల్ల. ఈ భౌతిక శరీరం నుంచి ఎలా బయటపడాలో మార్గం ఆధ్యాత్మిక గురువు మనకి చెప్తాడు. ఇక రెండో విషయం, ఒకవేళ నిజంగా మనకి జ్వరం వచ్చిందనుకోండి, నీకు నమ్మకం ఉందనుకో, నువ్వు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు జ్వరం వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి అని అడిగామనుకో, అప్పుడు ఆధ్యాత్మిక గురువు ఏదో ఒకటి చెప్తాడు, నీ సిన్సియారిటీ చూసి చెప్తాడు. పలానా మాత్ర తీసుకోవద్దు అని చెప్పి, తీసుకోమనో తీసుకోపోద్దు అని చెప్పకపోవచ్చు. కానీ రెండు రోజులు లంకణం పరమ వస్తుంది అయ్యా, రెండు రోజులు లంకణం ఉండు అన్నాడు. మనకు అది ఇష్టం లేదు కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం? ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాం. మనం ఎవరి దగ్గరికి పరిగెత్తాం? మెడికల్, ఇప్పుడు మోడర్న్ డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తాం. ఎందుకు? వాడేమంటాడు, ఒకవైపు మందులు తీసేసుకో, ఇంకోవైపు నీకు తినాల్సినవన్నీ తినేసి అంటాడు. మనకు కూడా కావాల్సింది అదే. పలాంటి పత్తి ఉండు అని అంటే మనం అలాంటి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం? వీడు ప్రతిదానికి పత్తి ఉండమంటున్నాడు వీడు, ఏదో మందులు ఇస్తే మేము మింగేస్తాం కదా అని మనం అనుకుంటాం. కాబట్టి ఆధ్యాత్మిక గురువు ఎలాంటి వాడు అని అంటే మన మెంటాలిటీ ఆయనకు బాగా తెలుసు. ఎలా మనల్ని అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఆ నమ్మకం ఉంటే, నాకు చాలా మంది తెలుసు, ఒక ఆయన బోల్డ్ అని రోగంలో బోల్డ్ అని రోగాలు ఉన్నాయి ఒక ఆయనకి. ఆయన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, సార్ నేను చాలా మందులు వాడాను, నాకేం ఫలితం కనబట్టలేదు. అప్పుడు ఆయన ఏమన్నారు, రోజు 4 లీటర్లు మంచినీళ్ళు తాగు అని అన్నారు. ఆ నమ్మకంతో ఒకటి రోజు 4 లీటర్లు మంచినీళ్ళు తాగాడు, వాడి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయినాయి. అయితే మంచినీళ్ళలో ఉందా శక్తి? మంచినీళ్ళలో లేదు శక్తి. దేని మీద ఉందా శక్తి? నమ్మకం మీద ఉందా శక్తి అన్నమాట. మనకు లేదు కదా నమ్మకం. కాబట్టి మనకి ఆధ్యాత్మిక గురువు తలంచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు ఆధ్యాత్మిక గురువు తలంచు. అయితే అతడు శుద్ధ భక్తుడై ఉండాలి. అలాగని ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడిగామనుకోండి, మనం మంచం మీద పడాల్సిందే. కాబట్టి మనం ఎలాంటి వాడి దగ్గర వెళ్ళాలి? శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట. ప్రభుపాదులు లాంటి శుద్ధ భక్తులు, ప్రభుపాదులు వారి శిష్యులు ఉన్నారు కొంతమంది శుద్ధ భక్తులు, వారి దగ్గరికి వాళ్ళని మనం సమీపించాలి.
కాబట్టి మెడికల్ సైన్స్ తెలియదు అనుకోకండి, ఆయనకి సుప్రీం మెడికల్ సైన్స్ తెలుసు ఆధ్యాత్మిక గురువుకి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం ఏముంటుందో తెలుసా, యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి, ఎవరైతే భగవంతుణ్ణి ఎరుగుతారో వారికి సర్వము కూడా ఎరిగినట్టే లెక్క, సర్వము వారికి తెలుస్తుంది. యస్మిన్ విజ్ఞాతో సర్వమేవం విజ్ఞాతం భవతి. ఒకసారి ప్రభుపాదుల వారికి ఒక ఆయన ప్రశ్న వేశాడు, అయ్యా మీరు జగద్గురువు కదా అని అంటే ప్రభుపాదులు అవును అన్నారు. మీకు అన్నీ తెలుస్తాయి కదా, మరి మీరు గురువులు కాబట్టి మీరు సర్వం కూడా ఎరిగినటువంటి వాళ్ళు కదా అంటే అవును అని అన్నారు. వాడు అనుకున్నాడు, ఆ స్వామీజీ నా చేతిలోకి వచ్చేసాడు ఇంకా అని అనుకున్నాడు అనమాట. అనుకుని వాడు ఏం ప్రశ్న వేశాడు తెలుసా, అది ఎక్కడ జరిగింది, అమెరికాలో ఎక్కడ జరిగింది, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని ఒకటి ఉంది, విన్నారో లేదో మీరు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది చాలా పెద్ద బిల్డింగ్, ఎన్నో అంతస్తుల బిల్డింగు, ఎన్నో రూములు ఉన్నాయి, ఎన్ని రూములు ఉన్నాయి కూడా లెక్కలేనన్ని రూములు ఉన్నాయి, ఒక్కొక్క రూమ్కి ఎన్నో కిటికీలు ఉన్నాయి. సో వీడేమన్నాడు తెలుసా, ప్రభుపాదులు వారిని ప్రశ్న వేశాడనమాట, మీరు గురువు గారా అంటే ఊ అంటే మీకు అన్ని తెలుసా అంటే ఊ అంటే, వీడేమన్నాడు, మరి ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మొత్తంలో ఎన్ని కిటికీలు ఉన్నాయో చెప్పగలుగుతారా అని అన్నాడు. ఆ ప్రశ్న వేసి వాడేమనుకున్నాడు, నేను స్వామీజీని ఇరికించేశాను అనుకున్నాడు అనమాట. ప్రభుపాదులు వారు ఇచ్చిన ఆన్సర్ వాడికి దిమ్మ తిరిగిపోయింది అనమాట. ప్రభుపాదుల ఆన్సర్ విని ప్రభుపాదులు వారు ఏం ఆన్సర్ ఇచ్చారు తెలుసా, ఎడారిలో మృగతృష్ణలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో చెప్పు అన్నారు. మృగతృష్ణలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో చెప్పు. మనందరికీ ఏం అర్థం కాలేదు కదా, వాడికి కూడా మొదట అర్థం కాలేదు. అంటే ప్రభుపాదులు వారు ఏమన్నారు తెలుసా, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఎంత మూర్ఖ ప్రశ్న అంటే, నువ్వు ఎడారిలో వెళ్తున్నావు అనుకో, నీకు దాహం వేస్తే నీకు నీరు కావాలనిపిస్తుంది, కానీ ఎడారిలో నీకు నీరు ఉంటుందా, నీరుండదు, నీరు ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఇసుక తిన్నెల మీద ఇసుక తిన్నెల మీద సూర్యకిరణాలు పడి అక్కడ అది మిలమిలా మిలమిలా మెరుస్తూ ఉంటుంది, అప్పుడు అది మనకు ఎలా అనిపిస్తుంది, నీళ్లున్నాయేమో అని అనిపిస్తుంది, కానీ నీళ్లు అందులో ఉన్నాయా. సో ఎవరైనా ప్రశ్న వేశారనుకో ఏమని, ఆ కనబడుతుంది ఆ నీరు, దాన్ని ఎన్ని నీళ్ల బొట్లు ఉన్నాయి అందులో అని ఎవరైనా అడిగారనుకో, వాడిని ఏమంటాం, ఏమంటావు వాడిని, అరే నీరే లేదయ్యా, నీరు నీటి బొట్లు అంటావు ఏంటి, నీళ్ళు లేదు అదంతా కూడా నువ్వు మిథ్యా అని అంటాం, అవునా కదా. అలాగే ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కూడా మిథ్యా, ఎన్ని కిటికీలు ఉన్నాయని అడుగుతున్నావు కదా, ఇదంతా కూడా మిథ్యా. ఒకనొక రోజు ఏమవుతుంది, ఈ ప్రపంచం అంతా కూడా నేల కూలిపోతుందా, ఆ నేల కూలిపోయేదానికి ఎన్ని కిటికీలు ఉన్నాయని అది ఎవరికి కావాలి. మొన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సెప్టెంబర్ 11వ తారీఖున 2 రాకెట్లు వచ్చి మొత్తం 2 స్టేట్ బిల్డింగ్ని కూల్చేశాయి. అంతవరకు ప్రతి ఒక్కడు అనుకున్నాడు, నాది 42వ ఫ్లోర్లో కంప్యూటర్ ఇంజనీర్ జాబు, 84వ ఫ్లోర్లో సాఫ్ట్వేర్ జాబు, 85వ ఫ్లోర్లో మేనేజర్ జాబు, ఇప్పుడు ఫ్లోర్లు ఎక్కడున్నాయవి, ఉన్నాయా. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా అలాంటిదనమాట. ఈ ప్రపంచం ఎలాంటిది, అంతా మిథ్య, ఇది ఎంతసేపు ఉండదు. కాబట్టి నువ్వు అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్న వేసావు, ఎన్ని కిటికీలు ఉన్నాయని వేసావే ప్రశ్న, అది మిథ్య ప్రశ్న. నువ్వు ఎలా అడుగుతున్నావు, ఆ ఇసుక తిన్నెలు మీద కనబడేటువంటి ఆ నీటిలో ఎన్ని చుక్కలు ఉన్నాయని అడుగుతున్నావు అనమాట. అది చుక్కలేవు, అది నీరే కాదు, ఇంకా దాంట్లో చుక్కలు ఎలా ఉంటాయి. అలాగే ఈ ప్రపంచం అనేటువంటిది నిజమైనటువంటి ప్రపంచం కాదు, దీంట్లో నిజమైనటువంటిది ఏముంటుంది. అంటే ప్రభుపాదులు వారు ఆ ప్రశ్న వేస్తే దానికి ఏ రకంగా సమాధానం చెప్పారో ఆలోచించండి. అది అనమాట గురువు యొక్క విజ్ఞానం, అది గురువు విజ్ఞానం అనమాట. సో కాబట్టి గురువుకు తెలియదంటూ ఏమీ ఉండదనమాట. ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు, ప్రశ్నలు లేకపోతే కీర్తన చేద్దాం కాసేపు.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.